Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు వెండితెర వేల్పులు కార్యక్రమం డిసెంబర్ 12, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న వెండితెర వేల్పులు కార్యక్రమానికి మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతోంది. మీ భావరాజు పద్మిని. ఈ రోజున మనం ఎన్టీఆర్ఏ స్వయంగా ఎంపిక చేసుకున్న రాముడు ఎవరో తెలుసుకుందాం. ఆయనే హర్నాథ్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత పురాణ పురుషుల పాత్రలు వేసి మెప్పించిన నటుడు నందమూరి అక్కినేని అగ్రతారలుగా వెలిగిపోతున్న కాలంలోనే ఒక దశాబ్దం పాటు కుటుంబ కథానాయకుడిగా మహిళల మనసు దోచుకున్న హీరో హర్నాథ్. మరో సూపర్ స్టార్గా ఎదుగుతాడని అభిమానులు అనుకున్న స్టార్ ఆయన. నాటకాల నుంచి బయటపడి పాత్రోచితంగా సహజంగా నటించి మెప్పించిన కథానాయకుడు. అందనంత ఎత్తుకు వెళ్లాల్సిన అందలాలను పూర్తిగా అందుకోలేకపోయిన అందగాడు హర్నాథ్. ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, తెలుగు వెండితెర మీద నిండైన నిలువెత్తు విగ్రహంలా అపర రామచంద్రమూర్తిలా ఆవిష్కరించిన నటుడు బూదరాజు అప్పల నరసింహరాజు. ఆయనే హర్నాథ్. ఈయన 1936 సెప్టెంబర్ 2 తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం రాపర్తి గ్రామంలో బుద్ధరాజు, వరహాలరాజు దంపతులకు జన్మించాడు. ఈయన కుమారులు శ్రీనివాసరాజు, కుమార్తె పద్మజ ఉన్నారు. తండ్రి అయిన బుద్ధరాజు వరహాలరాజు గారు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశరత్నాకరం అనే సుప్రసిద్ధ గ్రంథ రచయిత. గోదావరి జల స్పర్శతో ఎదిగిన హర్నాథ్రాజ్ చిన్నతనం నుండి ఆటపాటలతోనే ఎదిగాడు. స్వతహాగా రాచరికపు అలవాట్లతో అతి గారాభంగా పెరిగారు హర్నాథ్. ఇక తొలి రోజుల్లో హర్నాథ్ ఎలా ఉండేవారంటే, పీఠాపురం ఎంత దూరం? కళ్ళు మూసుకుంటే 4 అడుగులు, బైక్ మీద 10 నిమిషాల ప్రయాణం. అందుకే కాకినాడ పిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుతున్న రోజుల్లో 18 గంటల సమయం కాకినాడలోని ఫ్రెండ్స్తోనే హర్నాథ్ గడిపేవారు. పిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుతూ ఉండగా ఆటపాటలతో పాటు అల్లరిలోనూ ముందుండేవాడు. ప్రెసిడెంట్ హోదాలో చక్రం తిప్పేవాడు. హర్నాథ్ బ్యాచ్కి ఎవరూ ఎదురొచ్చేవాళ్లు లేరు. అయినా అనవసరమైన గొడవల జోలికి వాళ్లు వెళ్లేవాళ్లు కాదు. కాలేజీకి యజనామం పెట్టి ఎప్పుడూ నాటకాలు వేస్తూ ఉండేవారు. సూర్యకళా మందిరంలో ప్రదర్శనలు, రాష్ట్ర వ్యాప్తంగా నాటక పోటీలు, ఇవే హర్నాథ్ రాజు నృత్య కృత్యాలు. కళాశాలలో చదువుకునే రోజుల్లో హర్నాథ్ అనేక నాటకాల్లో నటించి బహుమతులు అందుకున్నారు. కాకినాడలో సినిమా రోడ్లో ఉన్న యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్కి గణనీయమైన చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలో మెజెస్టిక్ థియేటర్ ఉంది. క్లబ్ మూలధనంతో నిర్మించుకున్న థియేటర్ ఇది. అంత గొప్ప సంస్థ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్. ఈ సంస్థ నుంచే ఘనా పాటిల్ లాంటి నటీనటులు మన తెలుగు తెరకు పరిచయమయ్యారు. రేలంగి, అంజలిదేవి, ఎస్వి రంగారావు, బివి సుబ్బారావు వీరంతా యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ప్రొడక్ట్సే. కొత్త నాటకాలు రాయించుకోవడం, దేశమంతా ప్రదర్శించడం వీరి వ్యాపకం. ఇలా ఒకసారి హర్నాథ్ రాజు తన నటులతో చెన్నై ఆంధ్ర క్లబ్లో ప్రదర్శన ఇస్తూ ఉండగా దర్శక నిర్మాత జి రామనీయుడు చూడడం జరిగింది. ఇక్కడ జి రామనీయుడు గారి గురించి 4 మాటలు చెప్పే తీరాలి. రామనీయుడు గారు ఆంధ్ర క్లబ్ వ్యవస్థాపకులు. ఆంధ్రదేశం నుంచి ఎటువంటి ఔత్సాహిక కళాకారులు వచ్చినా కూడా వారిలో ప్రతిభని గుర్తించి ప్రోత్సహించడంలో ఆయన ముందుండేవారు. అలా ఋష్యశృంగ అనే చిత్రం కోసం ఎంపిక చేసిన నటుడే హర్నాథ్ రాజు. అయితే మొట్టమొదట నిర్మాణమై విడుదలైన ఆయన మొదటి చిత్రం మాత్రం మా ఇంటి మహాలక్ష్మి. ఆ చిత్రంతో ఇండస్ట్రీకి కొత్త హీరో వచ్చాడు, పొడుగరి అందగాడు అన్న వార్త తెలుగు ఇండస్ట్రీ అంతా గుప్పుమంది. అసలు రామనీయుడు గారు, హర్నాథ్ గారుల కలయిక చాలా విచిత్రంగా జరిగింది. తెలుగు చిత్రసీమలో జరిగే అనేక చిత్రాతి విచిత్రాలలో హర్నాథ్ తెర మీదకు రావడం కూడా ఒకటి. ఆయన సహజంగా చూపర్లను ఇట్టే ఆకర్షిస్తారు. 6 అడుగుల ఎత్తులో అందమైన ముఖ వర్చస్సుతో ఉంటారు. పాండీ బజార్లో జోళ్ల షాప్లో షూస్ కొనుక్కుంటూ ఉండగా అక్కడ ఏవో చెప్పులు కొనుక్కోవడానికి వచ్చిన గుత్తా రామనీయుడు అనే దర్శక నిర్మాత హర్నాథ్ గారిని చూశారట. మాట కలిపి ఆరా తీశారట. హర్నాద్ మొహమాటంగా, అయ్యా, సినిమాలలో వేషాలు వేయడానికి ఒక నిర్మాత పిలుపు మేరకు చెన్నై వచ్చాను అని చెప్పారట. అంతేకాక ఒకంత గొప్పగా కూడా అదే మాట చెప్పారట. మీరెవరు అని కాకతాళీయంగా హర్నాద్ గారు రామనేడి గారిని అడిగారట. సరే గాని నిన్నెవరు పిలిచారో ఆ నిర్మాత పేరు చెప్పు అని అడిగారట పట్టుబట్టి గుత్తాగారు. దానిపై హర్నాద్ గారు మేనమేషాలు లెక్కిస్తూ బిఎస్ సుబ్బారావు గారు అని చెప్పి తప్పించుకుందామనుకున్నారట. అప్పుడు రామనేడి గారు నవ్వి, నిన్నెవరూ పిలవలేదు, నువ్వు వేషాలు వెతుక్కుంటూ చెన్నై వచ్చావు, ఎక్కడా అవకాశం రాలేదు, అవునా, నా వద్ద భేషజాలకు పోతున్నావు అని నిలదీసినట్టు అనేసరికి హర్నాద్ గారికి ఒకంత కోపం వచ్చిందిట. అయినా మీకెందుకు, మీరేమైనా ఆర్చాలా తీర్చాలా అని ఆయన మీద చిరాకు పడ్డారట. గుత్తాగారు పకపకా నవ్వి, నేనెవరినో చెబుతాను అని తన పేరుని చెప్పేసరికి హర్నాద్ గారి కళ్ళు వెంటనే మెరిశాయట. నేను తీస్తున్న చిత్రంలో నీవే హీరోవి అని అక్కడే ఆ పాండీ బజార్లోనే ఆయన ప్రకటించేశారట. ఆ చిత్రం పేరే మా ఇంటి మహాలక్ష్మి. అశ్వత్థామ గారి సంగీతంలో కొన్ని పాటలు ఈ చిత్రంలో బాగుంటాయి. చిత్రం విజయవంతం కాలేదు, కానీ హర్నాద్కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అందమైన కుర్రాడిని గుత్తా రామనేడు పరిచయం చేశాడు, బావున్నాడు, అతను తెలుగు చలనచిత్ర సీమను ఏలుతాడని అందరూ అన్నారు. అప్పుడు ఇండస్ట్రీ అంటే మద్రాసు, తెలుగు తమిళ రంగాల్లో హర్నాద్ కోసం అంతా ముచ్చటించుకున్నారు. అక్కడి నుంచి చిన్న చితకా సినిమాల్లో కనిపిస్తూ ఉండేవారు హర్నాద్. ఎన్టీఆర్ గారు సీతారామ కళ్యాణం సినిమా తీస్తున్నప్పుడు ఆరడుగుల శ్రీరాముడు వేషానికి ఎక్కడైనా వెతికి పట్టుకోవయ్యా అని సీనియర్ సముద్రాల గారికి చెప్పారట. నిజమే, శ్రీరాముడు వేషానికి అలాంటి హీరో కావాల్సిందే. పైగా ఎన్టీఆర్ తొలి దర్శకత్వ చిత్రమది, తానేమిటో నిరూపించుకోవాలంటే ఎలాగైనా హిట్ కొట్టాలంటే అన్నీ సరిగ్గా ఉండాల్సిందేనని వెతుకుతూ ఉంటే మన హర్నాద్ గారు కనిపించారట. ఈ సందర్భంగా హర్నాద్ గారి జీవితంలో ఎదురైన మరో విచిత్రమైన అనుభవాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. అవి నేషనల్ ఆర్ట్స్ థియేటర్ అనే బ్యానర్లో సీతారామ కళ్యాణం చిత్రాన్ని ఎన్టీ రామారావు గారు నిర్మిస్తున్న రోజులు. ఎన్టీ రామారావు గారే శ్రీరాముడి పాత్ర పోషిస్తాడని అందరూ అనుకున్నారట. కానీ అలా కాకుండా ఎన్టీఆర్ రావణుడిగా నటిస్తానని చెప్పారట. అయితే తనకు సమవుజ్జీగా అంతకంటే గొప్పగా కనిపించగల నటించగల నటుడి కోసం ఎన్టీఆర్ వెతుకుతూ ఉన్నారు. అప్పుడే తారక రాముడి దృష్టిలో అభినవ రాముడు హర్నాద్ పడ్డారు. హర్నాద్ తన చిత్రానికి అచ్చుగుద్దినట్లు సరిపోతాడని ఎన్టీఆర్ ఒక నిర్ణయానికి వచ్చారట. ఆ మాటే చెప్పారట. తొలుత ఎన్టీఆర్ కండిషన్స్ కి హర్నాద్ భయపడిపోయారట. ఆ కండిషన్స్ ఏమిటంటే, పొగ తాగకూడదు, మత్స్య మాంసాదులు ముట్టకూడదు, మద్యం జోలికి పోకూడదు, చిల్లర వేషాలు వేయకూడదు. ఇవన్నీ హర్నాద్కి అసాధ్యమైన విషయాలు, ఇంచుమించు ప్రాణాంతకమైన నిబంధనలు. కొంతకాలం డైలమాలోనే ఉండిపోయాడు. చివరికి ఒక గొప్ప చిత్రం మిస్ అవ్వకూడదని ఎన్టీఆర్ షరతులకు ఒప్పుకొని సీతారామ కళ్యాణం చిత్రంలో శ్రీరాముడి పాత్ర చేయడానికి ముందుకొచ్చారట. హర్నాద్ గెటప్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మేకప్లో అచ్చు శ్రీరాముణ్ణి చూసినట్లుగానే ఉందని చూసి ఆనందపడిపోయి ఆశీర్వదించారు. ఆ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. శ్రీరాముడి పాత్రని ఎన్టీఆర్ హర్నాద్తో ఈ చిత్రంలో వేయించారు. అంతేకాక స్వయంగా ఆయనే దర్శకులు కనుక చాలా చక్కగా ఆయన్ని చిత్రీకరించారు కూడా. కౌసల్య సుప్రజా రామ అని విశ్వామిత్రుడిచే పాడించి నిద్రపోతున్న రామ లక్ష్మణులను మేల్కొలిపే సన్నివేశం అద్భుతంగా రవికాంత్ నగాయిచ్ చిత్రీకరించారు. హర్నాద్ కనుకనే ఆ సన్నివేశం పండింది. అదే చిత్రం షూటింగ్లో హర్నాద్ విరామ సమయంలో ఒకసారి సిగరెట్ తోటి వెలిగించి గుప్పు గుప్పుమని సెట్లో పొగలు వదులుతుంటే ఎన్టీఆర్ సిగరెట్ ప్రియుడు, ఎవరా, ఎవరు కాలుస్తున్నారా అని చూశారట. ఎందుకంటే ఆయన పౌరాణిక వేషాల్లో చాలా నియమనిష్టలతో ఉంటారు. హర్నాద్ సిగరెట్ కాలుస్తున్నారని తెలిసి ఎన్టీఆర్ అక్కడికి వచ్చారట. నువ్వు వేసింది పవిత్రమైన శ్రీరాముడి వేషం, ఇలా సిగరెట్ తాగితే ఎలా, నియమనిష్టలతో వేషం పూర్తి చేయాలి అని చెప్పి హర్నాద్తో కోప్పడి సిగరెట్ పారవేయించారట ఎన్టీఆర్. అంతేకాదు, హర్నాద్ పక్కన సినిమా పూర్తయ్యేంత వరకు ఫైట్ మాస్టర్ రాజుని, సాంబశివరావులను ఎస్కార్ట్గా పెట్టారట. అంత నియమనిష్టలతో ఈ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుంది. సీతారామ కళ్యాణం తర్వాత ఎన్టీఆర్తో హర్నాథ్ కలిసి యాక్ట్ చేసింది తక్కువే. భీష్మ, చిట్టి చెల్లెలు, ఆత్మబంధువు, గుండమ్మ కథ మరికొన్ని చిత్రాలతో సరిపెట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తన సొంత చిత్రాల్లో హర్నాద్ కంటే శోభన్ బాబుని ఎక్కువగా ప్రోత్సహించారట. శోభన్ బాబు, హర్నాద్లిద్దరూ సీతారామ కళ్యాణం చిత్రంలో నటించారు. సీతారామ కళ్యాణం చిత్రం గురించి మరిన్ని విశేషాలని చిన్న విరామం తర్వాత చెప్పుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వెండి తెర వేల్పులు కార్యక్రమానికి శ్రోతలకి పునఃస్వాగతం. మనం ఇప్పుడు ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం సీతారామ కళ్యాణం గురించిన విశేషాలని చెప్పుకుందాం. శ్రీరాముడిగా సకల జన మనోభిరాముడు అయినప్పటికీ ఆయన సొంతంగా తీసిన సీతారామ కళ్యాణం సినిమాలో శ్రీరాముడిగా హర్నాద్ను ఏరి కోరి ఎన్టీఆర్ సెలెక్ట్ చేశారు. హర్నాద్ ఆజాన్ బాహుడు, ఆ పాత్రకు చక్కగా సరిపోయాడు. సీతగా మణి అంటే గీతాంజలి నటించింది. ఈ సినిమా వచ్చి 70 ఏళ్లు పైగా అవుతున్నా కూడా ఇప్పటికీ ప్రతి శ్రీరామనవమికి ఆ 9 రోజులు శ్రీరామనవమి పందిళ్లలో ఈ చిత్రంలోని ఒక పాట మారుమ్రోకుతూ ఉంటుంది. ఆ పాటే శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఈ పాట అన్నమాట 1961లో విడుదలై 100 రోజులు ఆడిన పౌరాణిక చిత్రమే సీతారామ కళ్యాణం. రావణుడిగా రామారావు గారు, మండోదరిగా సరోజాదేవి గారు, జనకుడిగా మిక్కిలినేని, విశ్వామిత్రుడిగా గుమ్మడి, నారదుడిగా కాంతారావు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. కళా దర్శకుడు టీవీఎన్ శర్మ గారి నేతృత్వంలో విజయ వాహిని స్టూడియోలో అడవుల సెట్లను కూడా వేశారు. హిందీ సినీ రంగంలో సుప్రసిద్ధుడైన బాబుభాయ్ మిస్త్రీకి ఫోటోగ్రఫీలో సహాయకుడిగా ఉన్న రవికాంత్ నగాయిచ్ అద్భుత పనితనం ప్రతి ఫ్రేమ్లోనూ ఈ చిత్రంలో మనకి కనబడుతుంది. 9 డమ్మీ తలల బదులు ఒకే తలపై 9 షాట్లు తీసి ఆ దృశ్యాల్ని చిత్రీకరించారు ఆయన. అప్పట్లో ట్రిక్ ఫోటోగ్రఫీలో ఆయనకు ఆయనే సాటి. కైలాస పర్వతాన్ని రావణుడు పైకెత్తే సన్నివేశంలో నగాయిచ్ ఫోటోగ్రఫీలో సౌందర్యం మనకు కనపడుతుంది. ఇందులో లక్ష్మీదేవి గారు నటించిన మణి ఆ తర్వాత గీతాంజలి అయింది. హర్నాద్ శోభన్ బాబులు రామన్ లక్ష్మణులుగా ఇందులో రాణించారు. జనకుడి భార్యగా ఛాయాదేవి, గీతాంజలి సొంత చెల్లెలు శూర్పణఖగా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాలో సుశీల గానం చేసిన సీతారాముల కళ్యాణం చూతమురారండి అనే పాట నేటికి అన్ని శుభకార్యాలలో మనం వింటూనే ఉంటాం. రావణుడి రుద్ర వీణకు ప్రసిద్ధ వీణా వాద్యకారుడు ఈమని తగు విధంగా సహకరించారు. గీతాంజలికి జి కమలాదేవి, బి సరోజాదేవికి కృష్ణకుమారి అనే ఆవిడ డబ్బింగ్ చెప్పారు. ఒక గీతానికి రామారావు గారు ట్యూన్ తానే సూచించడంతో అప్పటి వరకు సంగీత దర్శకుడిగా పనిచేసిన సాలూరి వారు అందుకు అంగీకరించక తానే మానుకున్నారట. అందువల్ల గాలిపెంచల నరసింహారావు గారు ఈ పని నిర్వహించారు. రాజేశ్వరరావు గారు లేని కొరత మాత్రం ఇందులో కనపడుతుంది. సినిమా విజయం కావడంతో రామారావు గారు మరో చిత్రమైన శ్రీకృష్ణ పాండవీయాన్ని 1966లో విడుదల చేశారు. సీతారాముల కళ్యాణం చిత్రం గురించి ప్రముఖ సినీ గేయ రచయిత భువన చంద్ర గారు సాక్షి పత్రికకు అందించిన విశేషాలని నేను ఇప్పుడు మీకు చెప్తాను. సీతారాముల కళ్యాణం చూతమురారండి అనే పాట ఒక సంగీత భరితమైన తెలుగు పాట. దీన్ని సీతారామ కళ్యాణం అనే సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య గారు రచించారు. దానికి గాలిపెంచల నరసింహారావు గారు స్వరపరచగా మధుర గాయని పి సుశీల బృందగానం చేశారు. ఈ పాట ఎంతో ప్రజాదరణ పొందింది. ఇది ఇప్పటికీ శ్రీరామనవమి నాడు మరియు హిందువుల పెళ్లి కార్యక్రమాల్లో మనకు వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటలో రాముడిగా నటించిన హర్నాద్ మరియు సీతగా నటించిన గీతాంజలి వీరిద్దరిపై చిత్రీకరించారు. సీతా కళ్యాణ వైభోగమే, రామా కళ్యాణ వైభోగమే అని త్యాగయ్య రచించిన ఉత్సవ సంప్రదాయ కీర్తన స్ఫూర్తితో సముద్రాల సీనియర్ ఈ పాటను రచించారు. ఇంతకీ ఈ పాట వెనుక నేపథ్యం ఏమిటంటే, శ్రీరాముడు పుట్టి పెరిగిన తర్వాత విశ్వామిత్రుడు యాగాన్ని సంరక్షించి ఆ తర్వాత సీతా స్వయంవరంలో గురువాజ్ఞను శిరసావహించి పాల్గొంటారు. శివ ధనుర్భంగం చేసిన పిదప సీతారాముల కళ్యాణం లోకంలోని జనుల హర్షాతిశయంగా మిథిలాపురిలో జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ పాటను అద్భుతంగా చూపించారు. సీతారాములను వధూవరులుగా అలంకరించే తీరును, పెళ్లి మండపంలో వివిధ కళ్యాణ ఘట్టాలను ఎంతో సహజంగా కళాత్మకంగా ఈ పాటలో చిత్రీకరించారు. చూచువారులకు చూడముచ్చటగా పుణ్యపురుషులకు ధన్యభాగ్యమట, భక్తియుక్తులకు ముక్తిప్రదమట, సురులను మునులను చూడవచ్చునట కళ్యాణం చూతమురారండి. ఇది ప్రథమ చరణం. దుర్జన కోటిని దర్పమదాంతగా, సజ్జన కోటిని సంరక్షించగా, ధరణీజాతిని స్థాపన చేయగా, నరుడై పుట్టిన పురుషోత్తముని కళ్యాణం చూతమురారండి. దశరథరాజు సుతుడై వెలసి కౌశికు యాగము రక్షణ చేసి జనకుని సభలో హరివిల్లును విరిచి జానకి మనసును గెలిచిన రాముని కళ్యాణం చూతమురారండి. అలాగే ఇక్కడ దాకా రాముడి యొక్క గొప్పతనాన్ని చెప్పారు. ఆ తర్వాత పాటలో సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిభాసికమును నుదుటన గట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణం చూతమురారండి. ఇందులో సీతను పెళ్లి కూతుర్ని చేయడాన్ని చూపిస్తారు. సంపంగి నూనెను కురులను దువ్వి ఒంపుగ కాపూరి నామము గీసి చెంపగ వాసి చుక్కను పెట్టి పెండ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణం చూతమురారండి. ఇక్కడ రాముడిని పెళ్లి కొడుకుని చేయడం చూపిస్తారన్నమాట. ఆ తర్వాత తలంబ్రాల సన్నివేశంలో జానకి దోసిట కెంపుల త్రోవై రాముని దోసిట నీలపు రాసి ఆణిముత్యములు తలంబ్రాలుగా శిరమున వెలసిన సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఇది ఈ పాటలో సాహిత్యం అన్నమాట. సినిమా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పాటలు వచ్చి ఉంటాయి. వాటిలో ఎన్ని పాటలు మనకు గుర్తుంటాయి, కానీ ఎప్పుడో చిన్ననాడు మన మనసుకి దగ్గరగా వచ్చిన ఓ పాట స్మృతి పదంలో అలాగే నిలిచిపోయే ఆ పాటే సీతారాముల కళ్యాణం చూతమురారండి. దీని గురించి సినీ గేయ రచయిత భువనచంద్ర గారు మరికొన్ని విశేషాలను ఇలా చెప్పారు. మా ఊరు చింతలపూడి ఏలూరు దగ్గరలో ఉంది. అందులో అన్నపూర్ణ టాకీస్ అని ఉండేది. ఆ థియేటర్లో ఈ సినిమా వేసినప్పుడు మొట్టమొదటిసారి ఈ పాటని విన్నాను. ఎంత మైమర్చిపోయానంటే ఆ పాట ఎప్పుడు వేస్తారా అని మైమర్చిపోతూ ఉండేవాణ్ణి. వినే కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేది. దాంతో అక్కడికి వెళ్ళి ఆ పాట వేయమని అడిగేవాణ్ణి. అస్తమాను అడిగితే తిడతాడు కదా, అందుకే లంచం కూడా ఇచ్చేవాణ్ణి. అప్పట్లో చార్మినార్ సిగరెట్ పెట్టే 5 పైసలుండేది. దాచుకున్న డబ్బులతో ఆ పెట్టుకొని అతనికిచ్చి మరీ వేయించుకుని వినేవాణ్ణి. నిజంగా ఎంత గొప్ప పాట అది! ఆహ్లాదకరమైన సంగీతం, అద్భుతమైన వాద్యాల మేళవింపు, చక్కని సాహిత్యపు గుబాళింపు, గాయనీ గాయకుల స్వరమాధుర్యం, నటీనటుల ముగ్ధత్వం అన్నీ కలిసి ఆ పాటను అజరామరం చేశాయి. వైదిక వివాహం ఇలా జరుగుతుంది అని లోకానికి చాటింది సీతారాముల కళ్యాణమే. అప్పటి వాళ్లు ఆ కళ్యాణాన్ని చూసి ముగ్ధులైపోయారని పురాణాలు చెబుతున్నాయి. ఆ వైభవాన్ని చూసే అవకాశం ఈ తరాలకు లేకపోయినా కూడా ఆ అదృష్టాన్ని తన పాట ద్వారా కలిగించిన సముద్రాల గారికి వందనం. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిభాసికమును నుదుటన గట్టి పారాణిని పాదాలకు పెట్టి అంటూ వధువు సీతాదేవి అలంకరణను అద్భుతంగా వర్ణించటం, సంపంగి నూనెను కూరలను దువ్వి సొంపున కస్తూరి నామము తీర్చి చెంపన జవ్వాది చుక్కను పెట్టి అంటూ వరుడు శ్రీరామచంద్రుడి రూపాన్ని కాళ్ల ముందు నిలపడం సముద్రాల గారికే చెల్లింది. జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపు రాసి ఆణిముత్యములు తలంబ్రాలుగా సీతారాముల శిరముల మీద వెరిసాయట. ఓ సామాన్య రచయిత వర్ణించగలడా ఇలాగా? చూసేవారులకి చూడముచ్చట, పుణ్యపురుషులకు ధన్యభాగ్యమట, భక్తియుక్తులకు ముక్తిప్రదమట, సురులను మునులను చూడవచ్చట. ఈ మాటలు వింటుంటే ఆ కళ్యాణం జరిగే చోటికి వెళ్ళిపోవాలని, స్వయంగా దర్శించాలని మనసు ఉవిళ్ళూరుతుంది కదా. ఎంతమంది ఎన్ని పాటలు పెళ్లి పాటలు రాసినా కూడా ఈ పాటలాగా ఎవరు రాయలేదు, రాయలేరు. అసలు ప్రయత్నం చేయడం కూడా అనవసరం, ఎందుకంటే అది అసాధ్యం. రామయ్య వస్తావయ్యా అని ఒక పాట ఉంది. హిందీ పాటలో తెలుగు పదాన్ని ఎందుకు పెట్టారు? ఎందుకంటే అక్కడ మరే పదము ఇమడలేదు, ఏది పెట్టినా అంతగా పొసగదు. అందుకే ఆ మాటను అలాగే ఉంచారు. ఆ విషయాన్ని స్వయంగా రాజ్ కపూరే చెప్పారు. ఈ పాట కూడా అంతే. అది ఉన్నదే అత్యున్నతమైన స్థానంలో, దాన్ని దాటి వెళ్లడం ఎవరికీ అసాధ్యం. ఒకవేళ ప్రయత్నించినా కూడా అది సాహసమే అవుతుంది. అందుకేనేమో ఆ సాహసాన్ని ఇంతవరకు ఎవరూ చేయలేదు. అందువల్లే ఈ పాటకు రిప్లేస్మెంట్ లేదు, ఉండదు. 1000 ఏళ్ళు గడిచినా దీన్ని మించిన పాట మరొకటి పుట్టదు. ఈ పాట వింటే నాటి తరాల వారికి తమ పెళ్లి రోజులు గుర్తొస్తాయి. నేటి తరం వారికి అంగరంగ వైభవంగా తాము పెళ్లి చేసుకోవాలని కోరిక కలుగుతుంది. ఎక్కడ పెళ్లి జరిగినా ఈ పాట ఉండాల్సిందే. ఈ రికార్డు వేయని పెళ్లిని ఎప్పుడైనా చూసారా? చూసి ఉండరు. భోజనం చేశాక తాంబూలం వేయకపోతే ఎంత వెల్తిగా ఉంటుందో, ఎంత ఖర్చు పెట్టి ఘనంగా పెళ్లి చేసినా ఈ పాట వేయకపోతే ఆ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నేనైతే ఎప్పుడైనా మనసు బాలేనప్పుడు ఒక్కసారి ఈ పాట పెట్టుకుని వింటూ ఉంటాను, అంతే. ఒక్కసారిగా నా చుట్టూ ఉన్న వాతావరణం మారిపోయినట్టు అనిపిస్తుంది, అంతా ఆహ్లాదంగా అనిపిస్తుంది. నా దృష్టిలో ఇది పాట కాదు, ఒక భావచిత్రం. భారతీయ వివాహ వ్యవస్థ పదిలంగా ఉన్నంతకాలం ఈ పాట సజీవంగా ఉంటుంది. పెళ్లి జరిగే ప్రతి ముంగిట్లోనూ వినిపిస్తూనే ఉంటుంది అని చెప్పారు భువనచంద్ర గారు. ఈ పాటలో మరొక విశేషం ఏమిటంటే, జానకీదేవి ఎర్రని వర్ణం కలిగింది గనక ఆవిడ దోసిట్లో పోసిన ముత్యాల తలంబ్రాలు కెంపుల రంగును సంతరించుకున్నాయట. అంటే ఎర్రని రంగును, ఆమె మేని ఛాయను ప్రతిబింబిస్తూ ఉన్నాయట. అలాగే రాముడు నీలమేఘ శ్యాముడు కనుక రాముడి దోసిట్లో పోసిన తలంబ్రాలు నీల వర్ణంలోకి మారాయట. అందుకే అవి నీలపు రాసై మెరిశాయట. ఆణిముత్యాలు సీతమ్మ దోసిట్లో ఎర్రగా కెంపులలాగా మెరిస్తే రాముడి దోసిట్లో నీలాలలాగా నీలంగా మెరిశాయట. అవే తలంబ్రాలుగా శిరమున వెలిసి సీతారాముల తలల మీద మెరిశాయట. ఇది ఈ పాటలోని వైశిష్ట్యం. ఈ పాటని ఇప్పుడు విందాం.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెండి తెర వెల్పులు కార్యక్రమానికి మైండ్ మీడియా శ్రోతలందరికీ పునఃస్వాగతం అండి. హర్నాథ్ గారు నటించిన చిత్రాల్లో చెప్పుకోదగ్గ మరో చిత్రం లేత మనసులు. ఎరిట్ కాస్టర్ 1949 రచించిన జర్మన్ నవల లిటిల్ అండ్ లీసా. ఇది చిన్నపిల్లల మనోభావాల నేపథ్యంతో సాగే నవల. విపరీతమైన పాఠకాధారణకు నోచుకున్న ఈ నవల 1961 సంవత్సరంలో పేరెంట్ ట్రాప్ అనే ఆంగ్ల చిత్రంగా వచ్చింది. ఆ తర్వాత కొళందుయుం దైవము అంటే పిల్లలు దేవుడు అనే పేరుతో తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. సూపర్ హిట్ అయింది. ఇంతటి ఘన విజయాన్ని చవిచూసిన ఈ చిత్రాన్నే 1966 మెయ్యప్పన్ తెలుగులో లేత మనసులు అనే పేరుతో నిర్మించారు. అన్ని భాషా చిత్రాల కంటే తెలుగు చిత్రం లేత మనసులు ఘన విజయం సాధించింది. ప్రముఖ నిర్మాత ఏవి మొయప్పన్ చెట్టియార్ కళాత్మకమైన భావాలున్నవాడు. కళల పట్ల ఆసక్తి, నిర్మాణం పట్ల అంకిత భావం ఉన్నవారు. కనుకనే ప్రముఖ నిర్మాణ సంస్థలతో ఆయన పోటీ పడ్డారు, సంచలన విజయాల్ని సాధించారు. అలాంటి హిట్ చిత్రాల్లో లేత మనసులు చిత్రం ఒకటి. చిత్ర విజయానికి బాలనటిగా ద్విపాత్రాభినయం చేసిన బేబీ పద్మిని ప్రధాన కారణం. రెండవ కారణం ప్రతి ఒక్కరిని కదిలించే పాటలు. మూడవది జమున హర్నాథ్ల జంట కన్నుల పంటగా ఉండడం. సినిమాలో ఎక్కడా సింగిల్ ఫ్రేమ్ కూడా బోర్ కొట్టదు. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఈ చిత్ర కథను తీర్చిదిద్దారు. అందుకే ఈ చిత్రాన్ని చూసేందుకు మారుమూల పల్లెల నుంచి బళ్ళు కట్టుకుని వెళ్లారు. ఆ రోజుల్లో ఇదొక సంచలనమైన విజయం. ఈ చిత్ర నిర్మాత చతురత ఏమిటంటే, ఏవిఎం సంస్థలో ప్రొడక్షన్ డిజైనర్ గా కాకినాడ రామారావు గారు అని ఉండేవారు. నటీనటుల కాల్ షీట్లు తీసుకోవడం, ప్లానింగ్ ఇలాంటివన్నీ ఆయనే చూసుకునేవారు. చిత్రాన్ని శరవేగంతో పూర్తి చేయడానికి కావలసిన చతురత ఆయనలో ఉంది. ఆయనే కుట్టి పద్మినిని తమిళంలో ఎంపిక చేసింది. తమిళంలో జయశంకర్, జమున హీరో హీరోయిన్లుగా నటించారు. తెలుగులో హర్నాథ్, జమునని తీసుకున్నారు. లేత మనసుల కోసం నటీనటులందరి దగ్గర ఒకేసారి కాల్ షీట్లు తీసుకోవడం జరిగింది. కృష్ణన్, సంజు నటీనటుల మూడ్ ని క్యారీ చేస్తూ షూట్ చేయడం మొదలు పెట్టేవారు. షూట్ ఉన్నా లేకపోయినా అందరూ ఏవిఎంలో తిష్ట వేసుకుని కూర్చోవాల్సిందే. షూటింగ్ ఆడుతూ పాడుతూ జరిగిపోయేది. ఈ చిత్రం షూటింగ్ జరుగుతూ ఉండగా ఒకరోజు బేబీ పద్మినితో షూట్ చేస్తున్నప్పుడు అది చూసిన రామారావు గారు ఆమెను మెచ్చుకుంటూ నీకు గొప్ప పేరొస్తుంది అంటూ ముద్దు చేసి వెళ్లిపోయారట. తర్వాత భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ కూడా ఆమె నటనను మెచ్చుకుని ముద్దాడారు. ఇది ఒక అరుదైన విషయమనే చెప్పాలి. ఇక హర్నాథ్, జమునల జోడీ విషయానికొస్తే, గతంలో నాది ఆడజన్మి అనే చిత్రంలో జమున హర్నాథ్లు జంటగా నటించారు. అప్పటికే జమున హర్నాథ్ కంటే పెద్ద నటి అయినా ఏమాత్రం జంకు బొంకు లేకుండా నటించి జమునను ఆశ్చర్యపరిచాడు హర్నాథ్. ముఖ్యంగా హర్నాథ్ పాడిన టీజింగ్ సాంగ్స్, హలో మేడం సత్యభామ, పైన కోపంలోన ప్రేమ, నువ్వు నేను ఏకమైతే స్వర్గలోకం, నువ్వు లేని జీవితమే పెద్ద శాపం అంటూ పాడిన పాట యువతను విపరీతంగా ఆకర్షించింది. తన ముందు ఒక పెద్ద ఆర్టిస్టు ఉందన్న బెరుకు లేకుండా హర్నాథ్ చాలా సహజంగా ఇందులో నటించారు. నటన ఒక్కటే కాదు, తను పాడిన పాటలు కూడా ప్రేక్షకుల్ని అంతే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అందాలవో చిలుక అందుకో నాలిఖ, నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా. ఈ పాట అప్పటికీ ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఈ పాటలో ఎంతో సహజంగా నటించిన హర్నాథ్ జోడీని అంతే గొప్పగా ఆదరించారు ప్రేక్షకులు. ఈ జంట కన్నుల పంటగా కనిపించడమే లేత మనసులు చిత్రం అంతటి ఘన విజయం సాధించడానికి కారణం. హర్నాథ్ నటనకు జమున కూడా చాలా మంచి కితాబునిచ్చింది. ఆ తర్వాత జమున హర్నాథ్లు కలిసి హిట్ పెయిర్ గా చాలా చిత్రాల్లో నటించారు. నా సినిమాల్లో బెస్ట్ పెయిర్ జమున అంటూ హర్నాథ్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పేవారు. ఈ చిత్రంలో విశేషంగా చెప్పుకోవాల్సింది చిరునాయక అద్భుతమైన నటన. తమిళంలో ఆవిడ్ని కుట్టి పద్మిని అంటారు. కుట్టి అంటే పాప అని, చిన్న అన్న అర్థాలున్నాయి. 9 సంవత్సరాల వయసు, అందులోనూ ద్విపాత్రాభినయం. ఈ పాత్రని చక్కగా చేసిందామె. ఒక పాత్ర లలిత అంటే అమ్మ కూతురు అన్నమాట. అమ్మమ్మ తాతయ్యల వద్ద అతి గారాభంగా పెరుగుతుంది. అమ్మమ్మ జీ వరలక్ష్మి, తాతయ్య రేలంగి. రెండో పాత్ర పద్మిని లేక పప్పి, ముద్దు పేరన్నమాట, నాన్న కూతురు. నాన్న పెంపకంలో క్రమశిక్షణతో పెరుగుతూ సంస్కారంగా ఉంటుంది. స్కూల్లో తనతో పాటు చదువుకుంటున్న పిల్లలందరితోటి అణకువగా ఉంటుంది. లల్లి పప్పిల మధ్య ప్రవర్తనలో వ్యత్యాసాన్ని అత్యద్భుతంగా పండించింది బేబీ పద్మిని. ఈ చిత్రంలో విశేషాలు, చిన్నపిల్లల మనోభావాలకు అద్దం పట్టే సన్నివేశాల రూపకల్పన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పప్పి లల్లిల మధ్య చిన్నపిల్లల తగాదాలు, ఇద్దరు పోటీ పడడం, గొడవ పడడం, కొట్టుకోవడం, ఏడ్చుకోవడం, ఇవన్నీ ఆ తర్వాత జరిగిన దానికి పశ్చాత్తాపం చెందడం, మళ్లీ కలిసిపోవడం, ఇవన్నీ ప్రేక్షకుల మనసును హత్తుకుంటాయి. ఈ చిత్రంలో అర్థరహితమైన సన్నివేశం ఒక్కటి కనిపించదు. పప్పి లలీల పాత్రలు పిల్లల పెంపకంలో లోపాలని ఎంతో గొప్పగా కళ్ళకు కట్టినట్టు కనబరుస్తాయి. ఈ చిత్రం చూసిన వారెవరూ బేబీ పద్మిని నటనను మర్చిపోరు. ఇక ఆ రోజుల్లో చిన్నపిల్లలకు లల్లీ పప్పి హెయిర్ కట్ ఫ్యాషన్. సినిమా ఘన విజయం సాధించేందుకు పద్మిని నటన దోహదపడిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ పద్మిని కుట్టి పద్మినిగానే వ్యవహరిస్తుంటారు సినీ పెద్దలు. ఇప్పుడు తమిళంలో ప్రముఖ సీరియల్ నిర్మాత ఆవిడ. ఈ చిత్ర సంక్షిప్త కథ ఏమిటి అని మీరు అడిగితే, ప్రస్తుతం జరుగుతున్న కథేనండి, ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, విడిపోవడం, విడిపోయిన తర్వాత ఉన్న పిల్లల్ని తలొకరు పంచుకోవడం, భార్య వద్ద ఒకరు, భర్త వద్ద ఒకరు, ఇది ప్రస్తుతం జరుగుతున్నదే. బంధాల కంటే ఈగోలు ఎక్కువైపోయిన రోజుల్లో ఈ రోజున జరగబోయే పరిణామాల్ని ఆ రోజునే కళ్ళ కట్టినట్టు చూపించారా అన్నట్టుగా ఉంటుంది ఈ చిత్ర కథ. ఇంతకీ కథ ఏమిటంటే, కనకదుర్గమ్మ అంటే జీ వరలక్ష్మి గారు పేరు మోసిన ట్రాన్స్పోర్టర్ కంపెనీ ఓనరు. ఆమె భర్త రేలంగి మంచి మనసున్నవాడు, కానీ భార్య మాటకు ఎదురు చెప్పలేడు. భార్య కనుసన్నల్లో మసలుకునే పిరికి ఘటం. వీరి కూతురు జమున, జమున క్లాస్మేట్ హర్నాద్ ను ప్రేమిస్తుంది. ఈ విషయం తల్లికి చెప్తుంది. కాబోయే అల్లుణ్ణి ఇంటర్వ్యూ చేసి సర్టిఫై చేస్తుంది కనకదుర్గమ్మ. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా కవల పిల్లలు పుడతారు. ఇంట్లో ఏ పని చెయ్యాలన్నా కనకదుర్గమ్మ అనుమతి తీసుకోవాల్సిందే. హర్నాద్ తీసుకునే ఏ నిర్ణయమైనా కనకదుర్గమ్మ తీసిపారేస్తూ ఉంటుంది. దీన్ని అవమానంగా భావిస్తాడు హర్నాద్. తనతో పాటు భార్యని రమ్మని అడుగుతాడు. జమున ఎటూ చెప్పలేకపోతుంది. తనకు జరుగుతున్న అవమానాన్ని భరించలేక తమ బిడ్డను తీసుకుని వెళ్లిపోతాడు హర్నాద్. లలిత జమున దగ్గర ఉండిపోతుంది. పద్మిని తండ్రి దగ్గర పెరుగుతుంది. ఏ తప్పు చేయని జమున భర్తకి దూరమై బాధపడుతూ ఉంటుంది. తల్లికి దూరమైన పప్పి తల్లి కోసం తండ్రిని పదే పదే అడుగుతుంది. ఇందులో ఏ పాత్ర చెడ్డది కాదు. జమున తల్లి మాట కాదనలేదు. భర్తను విడిచి ఉండలేని అసహాయురాలు, తను ప్రేమించిన భార్య తనకు విలువీయలేదనే బాధ హర్నాద్లో అధికమవుతుంది. తన కూతుర్ని సంస్కారవంతురాలుగా తీర్చిదిద్దాలని ఆరాటపడతాడు. హర్నాద్ ఫ్రెండ్ పద్మనాభం పద్మిని మంచి చెడ్డలు చూసుకుంటూ ఉంటాడు. ఎలాగైనా తల్లి బిడ్డల్ని ఒకటి చెయ్యాలని తపన పడుతూ ఉంటాడు. ఈ మధ్యలో కనకం అంటే గీతాంజలి ఒంటరి మగవాడైన హర్నాద్ ఆస్తిపాస్తుల్ని కైవసం చేసుకోవాలని కుట్ర పన్నుతుంది. ఇందులో భాగంగానే పిల్లల్ని చూపించే ప్రయత్నం, జమున హర్నాద్లు కలుసుకొని బిడ్డలు తమకు దూరంగా వెళ్లిపోతున్నారని వారిని వెతుక్కుంటూ వెళ్లడం, తిరుపతి కొండపై వారిని చూడడం, ఇక ముందు ఎప్పుడూ విడిచిపెట్టబోమని బిడ్డలకు మాటివ్వడం, అలా కథ సుఖాంతమవుతుంది. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే కథ ఇది. ఈ చిత్రంలో ప్రతి పాట సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. అందాల ఒచిలక అందుకో నాలేఖ, ఈ పాట పిబి శ్రీనివాస్ సుశీల గారు పాడారు. ప్రేమ గీతం, విషాద గీతంగా 2 వర్షన్లు ఈ సినిమాలో ఉంటాయి. ఈ చిత్రంలోని పాటలన్నీ మధురిమలు చిలికిస్తాయి. హలో మేడం సత్యభామ ప్రేమ గీతం టీజింగ్ సాంగ్ గా పిబి పాడారు. కుర్రకారిని హుషారెక్కించిన పాట ఇది. కోడి ఒక కోనలో, పుంజు ఒక కోనలో, పిల్లలేమి తల్లడిల్లే ప్రేమలేని గూడులో అన్న పాటని సుశీలమ్మ పాడారు. పిల్లలు దేవుడు చల్లని వారే అన్న పాటైతే ఎంతగా ప్రాచుర్యాన్ని పొందిందో. ఈ పాట ఇలా సాగుతుంది. పిల్లలు దేవుడు చల్లని వారే, కల్లకపట మెరుగని కరుణామయులే,
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం. అది గొప్పవారు చెప్పినట్టి చక్కని వాక్యం.
ఈ పాటను సుశీలమ్మ పాడారు. మక్కువ తీర్చాక మువ్వగోపాల అనే జావళి. ఆ కొండలలో కోనలలో ఆ దారులలో సెలయేరులలో అనే హనీమూన్ సాంగ్ సుశీలమ్మ గారు పాడారు. దాశరథి గారు రాసిన పాటలన్నీ ఇందులో అలరించాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించి గుర్తుండిపోయే విశేషాలు ఏమిటంటే, భారత ప్రధాని ఇందిరాగాంధీ ఈ చిత్రానికి గొప్ప కితాబునిచ్చింది. అత్యధిక సెంటర్లలో శతదినోత్సవాలు విజయోత్సవాలు జరుపుకుంది ఈ చిత్రం. మొయ్యప్పన్ యూనిట్ సభ్యులకు బోనసులు కూడా ఇచ్చారు. ఈ చిత్రం తమిళ వర్షన్లో నటిస్తూ ఉండగా అందాల ఓచిలుక పాటలో జమునకు యాక్సిడెంట్ అయింది. మెడవద్ద గాయమైంది. అది ఇప్పటికీ ఆమెను బాధిస్తూనే ఉంటుంది. ఏది ఏమైనా లేత మనసులు చిత్రం ఎప్పటికీ నిత్య నూతనమే. ఇవండి లేత మనసులు చిత్రం తాలూకు విశేషాలు. మరికొన్ని విశేషాలని ఒక చిన్న విరామం తర్వాత చెప్పుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
కలలన్నీ ఇక చేరాలి నీదాక. మిసలాడే వెందుకని తళ తళలాడే వేమిటని. మిసమిసలాడే వెందుకని తళ తళలాడే వేమిటని. కుదులు మోము పై వాలె నేలలో విదులు కుదులలో నవ్వెనెందుకో. అడుగు తడబడే చిలక కేలను పెద వివణికెను చెలియకిందుతో. అందాల ఓ చిలక అందుకో నా లేక నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీరాక.
మనసునే తులే మధుర మార్గము మనసు చూపులే
నీవు పాడగా నేను ఆడగా యుగము క్షణముగా గడిచి పోగా
అందాల ఓ చిలక
నమస్కారం, ఇది నా స్వరం. నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెండితెర వేల్పులు కార్యక్రమానికి శ్రోతలకు పునఃస్వాగతం. మనం ఈ రోజున సినీ నటులు హర్నాథ్ గారిని గురించిన విశేషాలు చెప్పుకుంటూ ఉన్నాం కదండి. 60వ దశకంలో హర్నాథ్ రాజు గారు తెలుగు సినిమాల్లో రొమాంటిక్ ఐకాన్గా పేరు పొందారు. ఈయన తొలి సినిమా అయిన మా ఇంటి మహాలక్ష్మి 1959లో హైదరాబాద్ సారథి స్టూడియోస్లో చిత్రీకరించారు. మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఆ తర్వాత తెలుగులో హర్నాథ్ ప్రముఖ హీరో అని అనిపించుకున్నారు. నందమూరి తారక రామారావు గారు నిర్మించిన సీతారామ కళ్యాణం అనే సినిమాలో శ్రీరాముడిగా ఆయన నటించారు. 67లో నిర్మించిన భీష్మలో శ్రీకృష్ణుడిగా నటించారు. సుమారు 117 తెలుగు సినిమాలు, 12 తమిళ సినిమాలు, 1 హిందీ సినిమా, 1 కన్నడ సినిమాలో ఆయన నటించారు. చివరి దశలో మద్యపానానికి అలవాటు పడ్డంతో కేవలం అతిథి పాత్రల్లో నటించే అవకాశాలే ఆయనకు వచ్చాయి. మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన హర్నాథ్ అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తర్వాత అందగాడైన కథానాయకుడిగా పేరు పొందారు. రొమాంటిక్ ఐకాన్గా గుర్తింపు పొందిన ఆయన అమరశిల్పి జక్కన, పాండవ వనవాసం, భీష్మ వంటి క్లాసికల్స్లో కూడా నటించారు. పరిశ్రమ ఆయన్ని ఎప్పుడో మర్చిపోయినా కూడా శాటిలైట్ ఛానల్స్లో హర్నాథ్ చిత్రాలను చూసే ప్రేక్షకులకు ఆయన చిరస్మరణీయుడే. హర్నాథ్ జ్ఞాపకాలని గురించి ఆయన తనయుడు శ్రీనివాసరాజు గారితో ముచ్చటించి చిత్రజ్యోతి అనే పత్రిక ప్రచురించిన విషయాల్ని నేను ఇప్పుడు మీకు చెప్తాను. మా చిన్నతనంలో నాన్న షూటింగులతో బిజీగా ఉండేవారు. ఎంత బిజీగా ఉన్నా మా కోసం కొంత సమయాన్ని కేటాయించేవారు. ఆయనది చాలా ఫ్రెండ్లీ నేచర్, సున్నిత మనస్కులు. మాకు ఊహ తెలిసేసరికి ఆయనకు సినిమా మార్కెట్ తగ్గింది. నాన్నకు స్నేహితులంటే ప్రాణం. వారికి ఆపద అని తెలిస్తే చాలు, ఈయన దగ్గర ఉన్నా లేకపోయినా సహాయం చేసేవారు. వెనుక ముందు ఆలోచించకుండా పరిధిని దాటి దానం చేసేవారు. ఆయనది చాలా పెద్ద సర్కిల్, దానికి తగ్గట్టే మెయింటెనెన్స్ ఉండేది. ఆయన జీవితానికి ఫ్రెండ్షిప్పే ప్లస్ మైనస్ అయ్యింది. ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆర్థికంగా ఆయన ఇబ్బందులు ఎదుర్కోలేదు. సంపాదించాలనే తపన ఆయనకు ఉండేది కాదు. ఆయన రియలైజ్ అయ్యేసరికి జరగాల్సింది జరిగిపోయింది. ఇంతకీ పైలట్ ట్రైనింగ్కి వెళ్ళి సినిమాల్లోకి వచ్చారట హర్నాథ్ గారు. ఆ విశేషాలను గురించి ఆయన కుమారులు శ్రీనివాసరాజు గారు ఏం చెప్పారంటే, మా తాతగారు చాలా కాలం చెన్నైలో ఉన్నారు. ఎన్టీఆర్తో ఆయనకి మంచి అనుబంధం ఉండేదట. కొన్ని సినిమాలకు దర్శకత్వపు శాఖలో కూడా తాతగారు పనిచేశారు. అదే సమయంలో నాన్న పైలట్ ట్రైనింగ్ కోసం మద్రాసు వెళ్లారు. బస్ కోసం వెయిట్ చేస్తున్న నాన్నను చూసి గుత్తా రామనేయుడు గారు సినిమా హీరోగా అవకాశం ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి మా నాన్నగారు ఎలాంటి కష్టం పడలేదు. నాన్న సినిమాలు చూస్తుంటే ఆయన యాక్ట్ చేసినట్లు అనిపించదు. ఇంట్లో ఎలా ఉండేవారో తెరపైన కూడా అలాగే ఉండేవారు. ఎవరితో అయినా ఈజీగా కలిసిపోయే తత్వం ఆయనది అంటారు. నాన్నకు క్యాన్సర్ అని తెలిసి కూడా నేను లండన్ వెళ్ళాను. అప్పటికే 2 ఏళ్లు చికిత్స పొందడంతో చాలా వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. లండన్ వెళ్లడం గురించి ఆయన్ను అడగగా వెళ్లమని చెప్పలేదు, వెళ్లొద్దని చెప్పలేదు. 89 ఆగస్టులో లండన్ వెళ్లాను. వెళ్లిన 3 నెలల్లో నవంబర్ 1న ఆయన మరణించారు. చివరి క్షణాల్లో దగ్గరలేనని చాలా బాధపడ్డాను. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొస్తే ఆ రోజు లండన్ వెళ్లి పొరపాటు చేశానని బాధపడుతూ ఉంటాను. నాన్నతో ఎన్నెన్ని మధుర జ్ఞాపకాలున్నా ఇది మాత్రం మర్చిపోలేని సంఘటన అంటారు హర్నాథ్ కుమారుడు శ్రీనివాసరాజు. ఇక ఆయన ఆశయం ఏమిటంటే, నిర్మాతగా తెలుగు తమిళ భాషల్లో 7 సినిమాలు తీశారట హర్నాథ్ కుమారుడు శ్రీనివాసరాజు గారు. ఇప్పుడు కూడా సినిమాలు తీయాలనుంది, కానీ ఇప్పటి పరిస్థితుల్ని బట్టి తొందరపడను. ప్రస్తుతం మిత్రులతో కలిసి ప్రొడక్షన్ హౌస్ నడుపుతున్నాను. బడ్జెట్ కంట్రోల్లో తీయాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ప్రభాస్తో సినిమాలు చేయాలన్నది నాకున్న మరో కోరిక అని చెప్తారు శ్రీనివాసరావు గారు కుటుంబ సభ్యులు మరణిస్తే వారి జ్ఞాపకాలను ఫోటోల రూపంలో చూసుకుంటూ ఆయా జ్ఞాపకాలను మనం గుర్తు చేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో మనకు బాధ కూడా కలుగుతుంది. ప్రతి 4-5 రోజులకి నాన్న తాలూకు జ్ఞాపకాలను సినిమాల రూపంలో చూస్తూ చాలా ఆనందపడుతూ ఉంటాము. చాలా మంది ఈరోజు మీ నాన్న సినిమా టీవీలో చూస్తున్నాం అంటూ ఫోన్ చేసి చెబుతుంటే సినిమా మనిషిని అయినందుకు గర్వపడుతూ ఉంటా. కేవలం నటులకు మాత్రమే దక్కే అవకాశం ఇది అని చెప్తారు హర్నాథ్ కుమారులు శ్రీనివాసరాజు గారు. హర్నాథ్ హీరోగా నటించిన మదన కామరాజు కథ అనే సినిమాలో మదన కామరాజు అనే అతను యువరాజు. అతని స్నేహితుడు గుణశీలుడు గురువు గారి కుమార్తెను మదన కామరాజు వలచి అతను సోదరిలా భావిస్తున్నానంటే కోపగించి అతని గురించి తండ్రికి చాడీలు చెప్తుంది. తండ్రి రాజుగారిపై ఆగ్రహాన్ని చూపించి అతని చేత కొడుకుకి మరణశిక్ష విధింపచేస్తాడు. అతన్ని కష్టాల్లోంచి గట్టెక్కించి అతని స్నేహితుడు గుణశీలుడు కాపాడతాడు. అందువల్ల ఆ పాత్రకు కాంతారావు గారు వంటి మేటి హీరోని పెట్టుకున్నారు. ఇది మదన కామరాజు కథ అనే చిత్ర విశేషాలు. ఆ తర్వాత భీష్మ చిత్రంలో బిఏ సుబ్బారావు గారు శ్రీకృష్ణుడి వేషానికి హర్నాథ్ గారిని తీసుకున్నారు. చాలా చక్కగా కృష్ణుడి వేషంతో పేరు తెచ్చుకున్నారు హర్నాథ్ గారు. అప్పట్లో మూడో హీరోగా చలామణి అవుతుండగానే ఎస్వి రంగారావు గారితో పరిచయం పెరిగిపోయి ఇద్దరూ అడపాదడపా కలుసుకునేవారు. కాకినాడ వాసులు కనుక మరింత దగ్గరయ్యారు. ఎస్వీఆర్ అంటే ఏవిఎం వారు ఇష్టపడేవారు. భక్త ప్రహ్లాద తీస్తున్నప్పుడు హర్నాథ్నే పెట్టుకోమని ఎస్వీఆర్ చెప్పారట. లేకపోతే తమిళ నటుడు ఎవరో ఒకడు విష్ణుమూర్తిగా అందులో వేసేవారు. ఆ తర్వాత లేత మనసులు చిట్టి చెల్లెలు చిత్రాల్లో ఏవిఎం వారు హర్నాథ్ను పెట్టుకున్నారు. ఇద్దరు అగ్రహీరోలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి నటించిన గుండమ్మ కథలో కూడా హర్నాథ్కు అవకాశం లభించింది. జమునతో కలిసి నటించిన ఎన్నో చిత్రాలు హిట్ అయ్యాయి. అయితే హర్నాథ్ను చిత్రసీమకు పరిచయం చేసిన ఋష్య శృంగ చిత్ర నిర్మాణ సమయంలోనే అనేక ఆటుపోట్లను ఎదుర్కొని దాదాపు 2 తర్వాత విడుదలైంది. అయితే అది ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఆ చిత్రంలాగే ఆయన చిత్ర జీవితం కూడా అనేక ఆటుపోట్లకు గురైంది. ఉదయాన్నే అమ్మాయిలు ఆయన ఇంటి ముందు పడిగాపులు కాసేవారట. డబ్బున్న వాళ్ల అమ్మాయిలతో పాటు సినీతారులు కూడా ఇందులో ఉండేవారట. వాళ్లతో మాటామంతి సాగించడం హర్నాథ్ చేసేవారు. ఇక షూటింగ్ లేకపోతే కారులో ఎక్కడెక్కడో తిరిగి అర్ధరాత్రి ఇంటికి వచ్చేవారట. ఈ దశలోనే ఆయన మద్యానికి బానిసవ్వడం, తద్వారా ఆరోగ్యం చెడగొట్టుకోవడం, దానికి తోడు అమ్మాయిల వ్యసనం తోడవడంతో హర్నాథ్ మంచి పేరును కోల్పోయారు. ఎంతో ఉజ్వలమైన కెరీర్ని దెబ్బతీసుకున్నారు. ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకొని స్థితిని తెచ్చుకున్నారు. తాగడానికి డబ్బులు లేకపోతే సెట్స్ మీదకు వచ్చి నిర్మాతల్ని డబ్బులు అడిగేవారట. మీరు ఈ సినిమాలో లేరు కదా, డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని నిర్మాతలు అడిగితే వేషం కోసం కాదు డబ్బు కోసం వచ్చానని హర్నాథ్ నిస్సందేహంగా అడిగేసేవారట. దాంతో వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయేవారట. అలా వాళ్ళు వీళ్ళు ఇచ్చిన డబ్బుతో తాగేవారు. మంచి స్టార్ హీరోగా వెలుగొందాల్సిన హర్నాథ్ గెస్ట్ రోల్స్కి పరిమితం అయిపోయారు. ఒకరోజు ఎన్టీఆర్ పిలిచి, నేను పరిచయం చేసిన నటుడు ఇలా అయ్యాడంటే అది నాకు అవమానం, మళ్ళీ మునుపటి హర్నాథ్గా కనిపించాలి అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారట. అయినా హర్నాథ్లో మార్పు రాలేదు. కళ్ల ముందే చిత్రాలు వచ్చినవి పోతూ ఉన్నా పట్టించుకోకుండా వ్యసనంలో ఉండేవారు హర్నాథ్. అప్పటికే తర్వాత వచ్చిన హీరోలైన కృష్ణ శోభన్ బాబులు ముందంజలోకి దూసుకుపోయారు. హర్నాథ్ శ్రేయోభిలాషులు కొంతమంది వ్యసనం ఇంటికే పరిమితం చేసుకుని చిత్రాలు ఎప్పట్లా నటించమని చెబుతూ ఉండేవారు. అయినా కొన్ని వారాల వరకు అవునన్నా కూడా మళ్లీ మామూలే. పద్మనాభంతో మంచి స్నేహం ఉన్న హర్నాథ్ స్వంత చిత్రం తీసి పూర్వ వైభవంతో సాగేందుకు సన్నాహాలు చేశారు. మా ఇంటి దేవత అనే చిత్రం తీయాలనుకుని మరికొంతమందిని చేర్చుకుని సిద్ధపడ్డారు. వ్యసనమే అడ్డంకిగా మారిపోయి చివరికి పద్మనాభం డైరెక్షన్లో ఏదోలా పూర్తి చేశామా అని అనిపించుకున్నారు. ఈ చిత్రం విజయవంతం కాలేదు. హర్నాథ్కు చిత్రాలు లేకుండా పోయాయి. ఆయన చిన్న చితక వేషాలు వేసే స్థితికి వచ్చేశారు. తాండ్ర పాపారాయుడులో డైలాగ్ లేకుండా అది గుచ్చిగుచ్చి చూస్తూనే కనిపించే వేషం వేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది టాలెంటెడ్ హీరోలు సైతం అనుకోని పరిస్థితుల్లో వ్యసనాలకు బానిసవ్వడం వల్ల తెరమరుగయ్యారు. మరికొందరు టాలెంట్ నిరూపించుకుని కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఇలా రకరకాల సంఘటనలు తెలుగు చిత్ర సీమలో కనిపిస్తాయి. ఇక తెలుగు సినిమా అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అని మాత్రమే గుర్తొస్తుంది. జనంలోకి అంతగా వీళ్లు దూసుకెళ్లారు. ఇందులో ఎన్టీఆర్ లాంటి అందగాడు అప్పట్లో లేరని చెబుతారు. అయితే ఇందుకు హీరో హర్నాద్ విషయంలో మినహాయింపు ఉంది. ఎందుకంటే హర్నాద్ రాముడి పాత్రలు వేస్తుంటే అది చూసిన ఎన్టీఆర్ కూడా ఆశ్చర్యపోయేవారట. అప్పట్లో రొమాంటిక్ ఐకాన్ గా అప్పటి యూత్ ని విపరీతంగా ఆయన ఆకర్షించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన నాగు చిత్రంలో చిరంజీవి తండ్రిగా హర్నాద్ నటించారు. అదే ఆయన ఆఖరి చిత్రం. చివరి దశలో మద్యపానానికి అలవాటు పడ్డంతో కేవలం అతిథి పాత్రల్లో నటించే అవకాశాలే ఆయనకు వచ్చాయి. 1989 నవంబర్ 1 హర్నాద్ మరణించారు. ఆయన చనిపోయినా కూడా మన స్మృతి పదంలో మేటి నటుడిగా ఎప్పటికీ నిలిచే ఉంటారు. వచ్చే వారం మరొక మేటి నటుడితో లేక నటీమణితో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ భావరాజు పద్మిని. నమస్కారం, వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు వెండితెర వేర్పుల కార్యక్రమం December 12, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer. The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.